డాక్టర్ లూకా గారు దుఃఖమును నిరాశను ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి ఏమని చెప్తున్నారు? జాంగ్ మింగ్ మై 42 సంవత్సరములు గలది. 15 సంవత్సరములుగా కలిసి ఉన్న తన భర్త 3 నెలల క్రితం క్యాన్సర్ వ్యాధి నిర్ధారించబడి చనిపోయాడు. ఆమె భర్త చనిపోయాక 1 సంవత్సరం ముందు డాక్టర్ గారు ఆమెకు తన భర్త ఎక్కువ రోజులు జీవించడని చెప్పాడు. ఇలా తన భర్త చనిపోయే ఒక రోజు వస్తుందని ఆమెకి తెలుసు. ఇప్పుడు ఆ రోజు వచ్చి జీవితంలో భరించలేనిదిగా చేసింది. ఆమె కలత చెంది దుఃఖపడింది. ఆమె సహోదరి ఆమె ధరించిన దుస్తులు చాలా సన్నగా ఉండటం గమనించింది. ఆమె ఇల్లు కూడా చాలా చిన్నదిగా ఉంది. ఆమెకు నిజంగా ఏది చేయాలని లేదు అన్నట్టుగా ఉండటం వారు గమనించారు. ఆమె ఇంట్లోనే ఉంటూ టీవీ చూస్తూ లేక పుస్తకాలు చదువుకుంటూ ఉంటుంది. ఆమెకు ఉన్న అనేక మంది స్నేహితులు ఆమెను పిలిచారు, కానీ ఆమె ఆ స్నేహితులతో ఏది చేయడానికి ఇష్టంగా లేదు. జింగ్ మింగ్ మై ఆమె స్నేహితులతో ఎవరిని చూడటం ఇష్టం లేదని, ప్రజలతో ఏది చేయడం ఇష్టం లేదని చెప్పింది. చివరికి ఒకరోజు జాంగ్ మింగ్ మై యొక్క సహోదరి వచ్చి దుఃఖం గురించి ఒక వ్యక్తి మాట్లాడబోతున్నాడని నేను విన్నానని ఆమెకి చెప్పింది. జింగ్ మింగ్ మై తాను దుఃఖానికి గురికాలేదని, ఆయన కూడా ఆ వ్యక్తి దుఃఖం గురించి మాట్లాడబోయే ప్రసంగం వినడానికి వెళ్లడానికి ఒప్పుకుంది. వారు ఆ సమావేశ స్థలానికి వచ్చినప్పుడు అక్కడ 50 మంది వరకు ఉన్నారు. జింగ్ మింగ్ మై అక్కడ ఉన్న అనేక మంది దుఃఖానికి గురైన వారిగా లేనట్లుగా ఉండటం కొందరే ఉన్నట్లుగా గమనించింది. దుఃఖానికి గురికాని వాళ్లు ఇక్కడికి ఎందుకు వచ్చారని ఆలోచించుకుంది.
ప్రసంగికుడు లేచి తనను తాను పరిచయం చేసుకుని దుఃఖం 2 భాగాలు కలిగి ఉంటుందని చెప్పాడు. 1 ఈరోజు, మరొకటి ఈ వారంలో, ఇంకో రోజు ప్రారంభించుకుంటామని చెప్పాడు.
ప్రసంగికుడు ప్రతి ఒక్కరు బాధను వివిధ సమయాల్లో అనుభవిస్తారని ప్రారంభించాడు. మనం ప్రేమించిన వారు చనిపోతే మనం దుఃఖపడతాం. మనం మన ఆర్థిక పరిస్థితుల్లో కానీ, మన ఉద్యోగాలలో కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు వైఫల్య కోణంలో బాధపడతాం. మనం మన పరిస్థితులు మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు బాధపడతాం. బాధపడడానికి గల తాత్కాలిక భావాలు సహజం మరియు ప్రతికూల సంఘటన కూడా ఆరోగ్యమైన అనుభూతి. ఏదేమైనప్పటికీ ఒక్కోసారి మనం సాధారణ బాధ కంటే ఎక్కువ రోజులు ఉండే బాధను అనుభవిస్తూ ఉంటాం. అనేక మంది ప్రధాన దుఃఖ వ్యాధి లేదా దుఃఖ ప్రసంగాలకు భరించవలసి ఉంటుంది. ఆ వ్యాధి చాలా తీవ్రమైనది. ఒక మనిషి రోజువారీ పనులు అంతరాయం కలిగించి ఒక్కోసారి ఖచ్చితంగా ఆత్మహత్య వరకు నడిపిస్తుంది. స్పష్టంగా దుఃఖము సామాన్యమైన బాధ కాదు. ఒక సరైన ఆరోగ్య బాధితులుగా పునరుద్ధరించబడాలంటే ఇది వైద్యపరంగా నిర్ధారణ చేయబడాలి. దుఃఖం నిరాశ యొక్క చిహ్నాలను చూద్దాం. చాలామంది ఆలోచించే మొదటి చిహ్నం ఏమిటంటే బాధపడటం. చాలామంది దుఃఖంలో ఉన్నప్పుడు ఎక్కువ సమయం విచారమైన ఒక భావమును అనుభవిస్తారు. నిజం, బాధపడిన అనుభవపు మెట్టు రోజురోజు మరవచ్చు. కొన్నిసార్లు ఒకే రోజులోనే కానీ మొత్తంగా దుఃఖంలో ఉన్నవాళ్ళు ఎక్కువ సమయం బాధాకరమైన భావనతో లేదా తక్కువ ఆనందంతో ఉంటారు. కొన్ని సమయాల్లో దుఃఖంలో ఉన్న వ్యక్తి తిమ్మురుగా లేదా శాంతాన్ని బాధ కన్నా ఎక్కువగా భావిస్తుంటాడు. అలాంటి వాళ్ళు అస్సలు భావోద్రేకంగా అనుకోరు. వాళ్ళు సరిగ్గా విచారంగా అనుకోరు. కానీ సాధారణంగా అలాంటి వాళ్ళు సంతోష భావాల అనుభూతికి అసమర్థత కలిగి ఉంటారు. వాళ్ళకి వాళ్ళు రోజువారీ కార్యకలాపాలకు, కదలికలకు అనుగుణంగా వెళ్తున్నామని చెప్పుకోవచ్చు. బాపు లక్షణాలతో పాటు నిరాశ, దుఃఖం అనే మన నిద్ర పెంచుకోవచ్చు లేదా తగ్గించవచ్చు. మనము దుఃఖంలో ఉన్నప్పుడు మామూలుగా కంటే ఎక్కువగా నిద్రపోవచ్చు. మనము రోజు 10 నుండి 15 వరకు నిద్రపోవచ్చు లేదా సరిపడా నిద్రలేదు అని అనుకోవచ్చు. ఒక్కోసారి ఒక మనిషికి జీవితంలో ఉన్న ఇబ్బందులను ఎదుర్కోలేక, తట్టుకోలేక వాటి నుండి బయటకి రావటానికి కావలసినంతసేపు నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంటారు. చాలామంది దుఃఖమునకు గురైన వారు ఎలాగైతేనేం వాళ్ళు నిద్రపోలేదని అనుకుంటుంటారు. సాధారణంగా ఒక మనిషికి నిద్రపోవడం అనే నమూనా ఉండటం మంచిది. కానీ అలాంటి వాళ్లకు రాత్రి నిద్ర సమయంలో మధ్య మధ్యలో నిద్ర లేవడం అనేది, లేదా ఉదయం మామూలు సమయం కంటే ముందే లేవడం, మరలా నిద్రపోవడానికి వీలు పడకపోవడం జరుగుతుంటాయి. దుఃఖానికి నిరాశకి గురైన వ్యక్తి రోజుకు సగటు 3 నుండి 4 గంటలే నిద్రపోగలడు. ఎక్కువసేపు నిద్రపోవాలన్నా కుదరదు. నిద్రలానే దుఃఖము నిరాశ వలన మన ఆకలి పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. కొంతమంది వాళ్ల ఆకలిని వదిలేస్తారు. వాళ్లకి ఆహారం అస్సలు అవసరం లేదు. ఆకలి అనుకోరు. ఒక్కోసారి వాళ్లు తినడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వికారంగా ఉన్నట్టు అనిపిస్తున్నట్టు అనుకుంటారు. దుఃఖపడి నిరాశపడి కలిగి ఉన్నప్పుడు వేరే వాళ్లకు ఆకలి ఎక్కువగా ఉన్నట్లుగా అనుభవం కలిగి ఉంటాయి. వాళ్లు బాధగా ఉన్న సమయాల్లో వాళ్లు ఇంకా ఎక్కువగా తింటారు. వీరు ఊహించే విధంగా దుఃఖం నిరాశ ప్రభావం అనేది ఆకలి లేకపోవడం వల్ల వాళ్లకి బాగా లేనప్పుడు అనేక మందిలో బరువు తగ్గిపోవడం లేదా
తగ్గిపోవడానికి కారణమవుతుంది.
తగ్గడం, శక్తి రావడం లేదా అలసట కూడా దుఃఖం నిరాశ యొక్క చిహ్నాలు. వ్యక్తిగతంగా చాలా అలసిపోయారని అనుకోవచ్చు, లేదా ఏమైనా చేయడానికి చాలా బలహీనంగా ఉన్నారని అనుకోవచ్చు. చిన్న పనులు చేయడానికి కూడా వాళ్ళకి వాళ్ళు నెట్టుకోవాలి. పనులకు వెనుక అవుతూ ఉంటారు. అవును, వెనుక వెళ్లడం వల్ల దుఃఖం నిరాశ జత చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మునిగి ఉన్న అనుభూతి మరియు విఫలమైన భావము కలిగి ఉంటారు. కొంతమంది దుఃఖం నిరాశలో ఉన్నవాళ్లు మేము ఖాళీగా కూర్చొని అంతరిక్షం వైపు చూస్తున్నాం. చిన్న పనులు చేయడానికి కూడా మాకు అవసరమైన శక్తి లేదని అనుకుంటూ ఉంటారు. దుఃఖం నిరాశ ఒక మనిషి యొక్క భౌతిక పనితీరు మీద వేరే మార్గాలలో ప్రభావం చూపగలదు. దుఃఖం నిరాశలో ఉన్నవాళ్లు వాళ్ల ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు వివిధమైన నొప్పులు వేదనలు ఉన్నాయని గమనిస్తూ ఉంటారు. మరియు మామూలుగా ఉన్నవారికంటే అలాంటి వాళ్లు భౌతిక అనారోగ్య భయం ఎక్కువగా ఉన్నట్టు అనుకుంటారు. దుఃఖం నిరాశలో ఉన్న వ్యక్తికి శృంగారం పట్ల కూడా ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. మన ఆలోచన కూడా దుఃఖం నిరాశ ద్వారా ప్రభావితమవుతూ ఉంటుంది. కొంతమంది వాళ్లు దుఃఖంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకునే విషయాలలో చాలా కష్టంగా ఉందని
నివేదిక చేస్తుంటారు.
వేరే కొంతమంది స్పష్టంగా ఆలోచించలేకపోతున్నాం, వాళ్ల ఆలోచన పరధ్యానంలో ముసుకలోనూ ఉన్నట్లు అనుకుంటున్నట్లు అంటారు. చివరిగా కొంతమంది వాళ్లు దుఃఖం నిరాశలో ఉన్నప్పుడు ఎక్కువ మరిచిపోయే తత్వంలో ఉన్నామని నివేదిక చేస్తుంటారు. తగ్గిన శక్తి లక్షణం యొక్క కలయిక ప్రేరణ మరియు ఆలోచించేదానిలో సమస్య యొక్క లక్షణం వల్ల పాఠశాలల్లో కానీ పనిలో కానీ దుఃఖంలో నిరాశలో ఉన్న వ్యక్తికి సూచకమైన ఇబ్బందులు కారణం కావచ్చు. చాలా సమయాలలో విద్యార్థులు అణగారి ఉన్నప్పుడు వాళ్ల శ్రేణిలో తగ్గుదల అనుభవము కలిగి ఉంటారు. ఇది కుటుంబం ద్వారా కానీ స్నేహితుల వల్ల కానీ గమనించగలిగే మొదటి లక్షణం కావచ్చు. అప్పుడు విద్యార్థులు ఎక్కువగా నిర్వహించడానికైనా వైఫల్య అనుభూతిని లేదా ఒత్తిడిని కలిగి ఉంటారు. మరియు ఈ భావాలు మరింత నిరాశగా హానికరంగా ఉంటాయి. దీని దగ్గర చర్చా సమయంలో విరామం తీసుకుందామని ప్రసంగికులు అన్నారు. జాంగ్ మింగ్మై అక్కడ చెప్పిన దానిలో ఎక్కువ భాగం నిజమే అని అనుకుంది. ఎందుకంటే అక్కడ ప్రసంగికులు చెప్పినదంతా తాను అనుభవించింది కాబట్టి. ఆమెకు ఆకలి కాకపోవడం, బరువు తగ్గడం గురించి సమస్య ఉంది. రాత్రుల్లో నిద్రపోయే విషయంలో కూడా ఆమెకు సమస్య ఉంది.
అంతకు
ముందుకన్నా ఇప్పుడు ఎక్కువ మరిచిపోవడం లాంటి సమస్య కూడా ఉంది. ఆమె విషయాలను మరిచిపోయిందని ఆమె కుమార్తె చెప్తూ ఉండేది. దుఃఖం నిరాశ మన అవగాహనలను మీద ప్రధాన ప్రభావం కలిగి ఉంటుంది. దుఃఖంలో నిరాశలో ఉన్న ఒక వ్యక్తి సమస్తము మామూలుగా కంటే ఎక్కువ చీకటిగా, ఎక్కువ వ్యతిరేకంగా ఉన్నాయని అనుకుంటూ ఉంటాడు. ప్రతిదానిలో హీనస్థితిని చూస్తారు. వాళ్ల భవిష్యత్ గురించి ఆలోచించే సమయంలో కూడా మరీ హీనంగా ఊహించుకుంటూ ఉంటారు. వేరే వాళ్లు వాళ్ల గురించి చెడుగా అనుకోకపోయినా కూడా అలా అనుకుంటున్నారని ఊహించుకుంటారు. వాళ్ల గురించి వాళ్లు తరచూ చెడుగా ఆలోచించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లకి స్వయ సూక్ష్మమైన ఆలోచనలు ఉంటాయి మరియు స్వయ గౌరవము తరచూ ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఇతరులు వాళ్ల గురించి చెడు తలంపులు కలిగి ఉంటారని గ్రహించుకుంటూ ఉంటూ అవసరమైతే వీలైనంతవరకు ప్రజలను వాళ్లకి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ వికారమైన దృష్టి దుఃఖము నిరాశ యొక్క ప్రాణహానికి దారితీసే సామర్థ్యం కలిగి ఉంటుంది. దుఃఖములో నిరాశలో ఉన్న వ్యక్తి తనలో తాను అనర్హుడు అనుకున్నప్పుడు, వాళ్లు లేనప్పుడు ఇతరులు బాగుగా ఉంటారని అనుకున్నప్పుడు, వాళ్ల భవిష్యత్ చాలా చెడుగా ఉండబోతోందని అనుకున్నప్పుడు, వాళ్లు ప్రాణహానికి పాల్పడతారు. చైనాలో ఆత్మహత్య శాతం 40% ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్య శాతం 40% ఉంది. ఆత్మహత్య వ్యక్తి వాళ్ల పరిస్థితులు ఎప్పుడూ మెరుగుపడవని నిస్సహాయంగా భావిస్తుంటారు. మరణం మాత్రమే వాళ్ల భావోద్వేగముల నొప్పి నుండి బయటకు తీసుకురాగలదని తెలుసుకుంటారు. అవును, ఆత్మహత్య ఆలోచన అనేది అత్యంత తీవ్రమైన దుఃఖం, నిరాశ, మరియు దానిని గుర్తించి చికిత్స అందించాలి. ఒక్కోసారి ప్రజలు దుఃఖంలో, నిరాశలో ఉన్న స్నేహితులను కానీ లేదా కుటుంబంలో ఉన్న వాళ్ళని కానీ ఒకవేళ వాళ్ళు ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నారా అని అడగడానికి భయపడుతుంటారు. ఎందుకంటే అలా అడగడం వల్ల అలాంటి వాళ్లకు అది ఒక సలహాగా లేదా ఆలోచనగా, అదే ఒక ఎంపికగా అవుతుందని. ఇది అస్సలు సత్యం కాదు. దుఃఖములో, నిరాశలో ఉన్న వ్యక్తికి ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఉందా అని అడగడం చాలా ప్రాముఖ్యం. దాని ద్వారా ఏమైనా ఉంటే భయపడే అవకాశం ఉంటుంది. అలా చేసుకోవడానికి ప్రయత్నించే ఆలోచనను తగ్గించే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆత్మహత్య ఆలోచనలను కలిగి ఉన్నారని ఒప్పుకుంటే తర్వాత అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, వాళ్ళు ప్రయత్నించి ఉంటే అది ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు? వాళ్ళు ఒక ప్రణాళికను అభివృద్ధి చేసి ఉంటే ఆ ప్రమాదం ఇంకా ఎక్కువ. ఆత్మహత్య విషయాలను ఎప్పుడూ చాలా తీవ్రంగా తీసుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దుఃఖములో, నిరాశలో ఉన్నప్పుడు ఆత్మహత్య గురించి కానీ మరణం గురించి కానీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్లయితే, నీ గురించి నేను జాగ్రత్త వహిస్తున్నానని, నీవు మరణించడం ఇష్టం లేదని చెప్పండి. నేను నీకు సహాయం చేయాలని అనుకుంటున్నాను. వీలైనంత తొందరలో నిన్ను ఆసుపత్రికి, వైద్యుని దగ్గరకు తీసుకెళ్తానని చెప్పండి. గుర్తుంచుకోండి, వారి కోరిక ఆత్మహత్య చేసుకోవడం సాధారణంగా వారి ఆలోచన దుఃఖం, నిరాశ ఫలితంగా వచ్చినది, మరియు నిజంగా వారెవ్వరూ అన్నదాన్ని బట్టి కాదు. అవును, దుఃఖం, నిరాశ అనేది ఒక అనారోగ్యం కావచ్చు. ఇది నిజం. దుఃఖం, నిరాశ మందుల ద్వారా, సలహా ద్వారా నయం చేయవచ్చు. కొన్ని సమయాల్లో ఏదేమైనప్పటికీ దుఃఖం, నిరాశ ద్వారా జీవితంలో ఏ కారణం లేదని భావించడానికి ఫలితం కావచ్చు. నీవు ప్రేమించబడటం లేదు, నీకు విలువ లేదు అనేటువంటి భావన కలిగించవచ్చు. చాలామంది ప్రజలు దుఃఖపడుతూ, నిరాశపడుతూ ఉంటారు. ఎందుకంటే అద్భుతమైన దేవుని ప్రేమను గురించి, యేసుక్రీస్తు గురించి వార్త వారు ఎప్పుడూ విని ఉండరు. చూడండి,
ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు
ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని మానవుల కొరకు బలిదానంగా, మన కొరకు మరణించడానికి ఈ లోకానికి పంపాడు. మనకు మనం సంపూర్ణమైన వాళ్లం కాదు. మనకు మనం వీలైనంత గొప్పగా ఉండటానికి, ఉన్నత స్థాయి స్పృహను కలిగి ఉండటానికి ప్రయత్నిస్తాం. కానీ మనం పరలోకానికి వెళ్లే అంత మంచిగా ఎప్పటికీ ఉండలేం. మరణించిన తరువాత దేవునితో ఉండలేం. మనం అలా ఎన్నటికీ చేయలేమని దేవునికి తెలుసు. అయితే ఆయన తన ప్రియకుమారుడైన యేసుని ఈ భూలోకానికి శిశువుగా పంపాడు. అతడు మానవునిగా ఎటువంటి పాపమును, చెడును చేయకుండా పెరిగాడు. ఆయన మన పాపముల కొరకు తనను తాను కావాలని బలిగా శిలువు మీద చనిపోయాడు. ఆయన చేతులలో, కాళ్లలో సైనికులతో శిలలు కొట్టించుకొని నీకోసం, నాకోసం శిలువలో మరణించాడు. దానిని ఏ సమయంలోనైనా అప్పగించవచ్చును. కాని నీవు పరలోకంలో ఎప్పుడూ ఉండకపోవడం అనే ఆలోచనను మానలేదు. కాబట్టి ఆయన కావాలనే చనిపోయాడు. అప్పుడు ఆయనకి మరణమును జయించగలిగే శక్తి ఉందని నిరూపించడానికి 3 రోజుల తర్వాత తిరిగి జీవానికి వచ్చాడు. మరియు అనేక వందల మంది ప్రజలకి కనబడ్డాడు. బైబిల్లో ఇలా చెబుతోంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించెను. ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడు. లోకమనగా మన అందరికీ చూయిస్తుందని ప్రతి ఒక్కరూ. ఇప్పుడు దేవుడు ఈ విశ్వంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించి తన కుమారుడిని పంపించినప్పుడు, కుమారుడైన యేసు తనకు తాను చనిపోయినంతగా మనలను ప్రేమించినప్పుడు, అది మనలను విలువగలవారిగా చేయదా? ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు నీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలనుకుంటే అది నీ జీవితానికి ఒక ఉద్దేశము నివ్వదా? మనం చేయాల్సిందేమిటంటే, యేసు దేవుని కుమారుడని, ఆయన మన కొరకు మరణించి సమాధి నుండి లేచాడని, మన పాపాలకు క్షమాపణ దయచేయమని అడగాలి. అప్పుడు దేవుడు మన పాపాలను క్షమించి మనం మరణించిన తరువాత పరలోకానికి వెళతాం. మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎలాగైనప్పటికీ దేవుని గురించి, ఆయన మార్గముల గురించి నేర్చుకోవాలి. చూడండి, దేవునితో సంబంధం అనేది విలువలు, జీవితాన్ని, కారణమును ఇస్తుంది. ఒక్కసారి మనం దేవుని అంగీకరించక ఆయన మన పట్ల చూపిన ప్రేమ గురించి ఇతరులకు చెబితే వారు జీవమును, విలువను, కారణమును వారి జీవితంలో కలిగి ఉంటారు. ఒక్కసారి ఒక వ్యక్తి యేసు దేవుని సంపూర్ణమైన కుమారుడని, మన కోసం మరణించాడని నమ్మితే వారు సహాయం చేయలేరు కానీ సంతోషమును, కృతజ్ఞతను కలిగి ఉంటారు. ఒక వ్యక్తి ఒకసారి దేవునితో సంబంధం కలిగి ఉంటే జీవితంలో వేరే అర్థం ఉంటుంది. జీవితంలో నిజమైన అర్థం లేకుండా జీవించేవాళ్లుగా ఉన్నవాళ్లు నీకు ఎంతమంది తెలుసు? జీవితంలో నిజమైన విలువ కలిగి కష్టపడి పనిచేస్తూ విజయవంతంగా అవ్వాలని అనుకునేవాళ్లు ఎంతమంది నీకు తెలుసు? కాని ప్రతి విజయం క్షణకాలమై ఉంటుంది, కనిపిస్తుంది. జీవితంలో దేవుని ప్రేమను తెలుసుకోవాలనే జీవితం అలాంటి వాళ్లకి విలువ గురించి ఆలోచించే భావనను, నిరీక్షణ లేనివారికి, దుఃఖంలో, నిరాశలో ఉన్నవారికి కలిగిస్తుంది. అది ఒక సులభమైన క్రియతో యేసుని ప్రేమని అంగీకరించి మరియు నీ జీవితాన్ని ఆయన సరియైన దిశగా ఆయనే నడిపించడం ద్వారా మార్చగలదు. అవును, దుఃఖం, నిరాశ అనేది ఒక వ్యాధి. వైద్యపరంగా చికిత్స చెయ్యాలి. దేవుని ప్రేమ గురించి, యేసు యొక్క సొంత బలిదానం గురించి తెలియని వాళ్లకి ఇది ఒక రకమైన జీవిత విధానం కావచ్చు. మనం మాట్లాడుకున్న కొన్ని దుఃఖం, నిరాశ గురించి కొన్ని లక్షణాలు ఉన్నట్లయితే మీ వైద్యుని దగ్గరకు వెళ్ళి వైద్యం చేయించుకోండి. ఒకవేళ మీకు తెలిసిన ఎవరైనా దుఃఖం, నిరాశలతో లేదా ఆత్మహత్య చేసుకోవాలని ఉంటే వారి పట్ల మీ జాగ్రత్తను గురించి వారికి తెలిపి వారిని వైద్య సహాయానికి తీసుకెళ్ళండి. కానీ మీకు తెలిసిన వారు లేదా మీరు కాని అర్థవంతమైన, ప్రయోజకరమైన జీవితం భావాన్ని లేదా చెడు క్రియలకు క్షమాపణ కలిగి ఉండటం అంటే యేసుక్రీస్తునందు నమ్మి మనందరి కొరకు ఆయన ప్రేమ కలిగి బలిదానమును నమ్మాలి. నీ జీవితంలోనే ఆశ్చర్యకరమైన వ్యత్యాసమును చూస్తారు. నీకు జీవితంలో ఎప్పుడూ తెలియనటువంటి విధంగా అర్థాన్ని కలిగి ఉండవచ్చు. క్షణికమైన విజయాల మీద ఆధారపడి విలువ కలిగి భావమును నీవు కలిగి ఉండవచ్చు. ఇది నీ జీవితంలో కేవలం ప్రారంభమని, నీవు మరణించిన తరువాత దేవునితో పరలోకంలో జీవించవచ్చని తెలుసుకోవచ్చు. నీవు చేయవలసిందల్లా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తునందు నమ్మి విశ్వాసముంచడమే. నీవు ఈ సరైన జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటే ఈ ప్రార్థన నాతో చేయండి. యేసు, నీవు నా పాపముల కొరకు ఈ లోకానికి బలిగా వచ్చావని నమ్ముతున్నాను. నీవు నా కోసం సిలువలో మరణించావని నమ్ముతున్నాను. కాని మూడవ రోజున మరలా తిరిగి జీవించావు. ఇప్పుడే నా హృదయంలోనికి రండి. నా పాపములు క్షమాపణ దయచేయండి. ఈ జీవితంలో నీకోసం జీవించాలని, నేను మరణించిన తరువాత నీతో ఎల్లప్పుడూ పరలోకంలో జీవించాలని అనుకుంటున్నాను. ఈ ప్రార్థన మీరు ప్రార్థించినట్లయితే యేసుక్రీస్తు మీ జీవితంలోకి వచ్చాడు మరియు మీ పాపములు చెడుకు ముందే క్షమింపబడ్డాయి. నీవు ఇప్పుడును ఎల్లప్పుడూను దేవుని బిడ్డవు. అభినందనలు. నీవు నీ మిగతా జీవితమంతా దేవునితో సంబంధం కలిగి ఎదుగుతావు. నీ చుట్టుపక్కల ఉన్నవాళ్లకు ఈ మంచి వార్తను చెప్పు. నీవు పొందుకున్న విధంగా వారు ఇటువంటి బహుమతిని పొందుకొనుటకు వారికి సహాయం చెయ్యి.